ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ॐ श्री आदिपराशक्त्यै नमः ॐ सर्वेभ्यो महाभक्तेभ्यो नमः నిన్న అయిపోయింది, మంగళం పాడేశాం, అందరూ ఇంకా రారేమో అనుకున్నానండి. కానీ పర్వాలేదు, మళ్ళీ మనం బుద్ధిమంతులుగా వచ్చేసాం. నిన్నటి రోజున మనం నీరాజనం చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చివరి మూడు శ్లోకాలు కూడా వీటిని ఏంటంటే అనుబంధ శ్లోకాలు లేకపోతే ప్రక్షిప్త శ్లోకాలు అని కూడా అంటారు. అంటే ఈ మూడు కూడా శివానంద లహరి లోవే అని ఈ సమాని
తల్లి తండ్రి లేకుండా పిల్లలు ఎక్కడ నుంచి ఊడిపడతారా? పడరు.
శివశక్తి యుతమే. అది మనం గుర్తించడం కోసం ఆ సౌందర్యం, ఆ సౌందర్యాన్ని ఒక్కటే మనం ఆస్వాదిస్తే అమ్మ కూడా ఒప్పుకోదు. ఈ సౌందర్యం నాకు ఎందుకు వచ్చింది అంటే మా ఆయన వల్ల వచ్చింది. ఆయన యొక్క ప్రతిబింబమే నేను, ఆయన బింబం అని చెప్తోంది ఆవిడ. కనుక ఇక్కడ సమానీత పద్య మణిమృతాం అంబరమణి. అంబరమణి అంటే ఎవరు? సూర్యుడు. అంబరమణి అంటే సూర్యుడు. సూర్యుడు నీకు పాదసేవకుడుగా ఉన్నాడమ్మా అంటున్నారు అందులో. అమ్మా భగవతి, ఆకాశానికి మణిబెట్టి వాడేది సూర్యుడు నీ పాదసేవకుడుగాను. నువ్వు ఉంచే మణిదర్పణంగా ఏర్పడిన వాడే ఉన్నాడు అన్నారు. అంటే ఏంటన్నమాట, మనకి ఇది ఏంటి గుర్తొస్తుందంటే భాగవతంలో వామనుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి దానం అడిగినప్పుడు బలి దానం ఇచ్చేస్తాడు కదా, అప్పుడు అంత చిన్న వధువు కూడా వెంటనే ఒక పాదం ఇక్కడ పెట్టాను రెండవ పాదం ఎక్కడ పెట్టమంటామని అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఆయన మరణిస్తారు చూసారా, వధుడు ఇంతై ఇంతై నభో మండలం అంతై అని. ఆ నభో మండలం అంటే ఆకాశం అంతా కూడా దాటి 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 పెడిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతుంటే దానికి దేనితో పోల్చారంటే అక్కడ ఆయన యొక్క ఎత్తుదలని ఆయన ముందర వటుగా ఉన్న సూర్యుడు మామూలుగా అక్కడ సూర్యలోకంలో ఉన్నాడు. ఈయన పొట్టిగా ఉన్నాడు. ఈయన పెరగడం మొదలు పెట్టేసరికి సూర్యుడు ఆయనకి ఈ తల దగ్గర ఉన్నటువంటి ఒక మణిగాను ఒక కిరీటగానో కనిపించాడు. ఇంకా కొంచెం ఆయన పెరిగేసరికి ఆయన మెడలో వేసుకున్నటువంటి మణిలాగా కనిపించాడు. కౌస్తుభ మణిలాగా కనిపించాడు. ఎవరు? సూర్యుడు. మరి తర్వాత ఇంకా ఆయన పెరిగేసరికి ఆయనకి ఇక్కడ బొట్టు దగ్గర మణిపూరక దగ్గర ఒక చిన్న మణిలా కనిపించాడు. ఇంకా పెరిగేసరికి ఆయన మోకాళ్ళ దగ్గరకు వచ్చాట. ఇంకా పెరిగేసరికి ఆయన పాదాల కింద పీతలాగా అయిపోయాట. ఎవరు? సూర్యుడు. అంటే ఎంత ఎత్తు పెరిగిపోయాడు ఆయన, ఆ ఎత్తును మనం వర్ణించగలమా? అదే ఇక్కడ అమ్మ దగ్గర కూడా ఏం చెప్తారంటే, అమ్మా నీ పాత సేవకుడుగా ఉన్న సూర్యుడు ఏం చేస్తున్నాడంటే, అమ్మా నీ పాదములు నుంచే మణిదర్పణంగా కూడా ఏర్పడిన వాడే ఉన్నాడు. అంటే నీ నీ పాదాన్ని చూసుకుంటే ఒక అర్థంగా కూడా ఉన్నాడు, మణిదర్పణంగాను ఏర్పడిన వాడే ఉన్నాడు. అమిత ప్రకాశవంతమైన నీ ముఖాన్ని చూసి అతడు భయపడి అమ్మ చూసి అర్థంగా అయిపోయాడు. ఆయన అర్థంగా చూడటానికి వచ్చేసరికి ఆ అద్దంలో అమ్మ యొక్క దివ్యకాంతిని చూశాట. ఇంత సూర్యుడు తెలవేలా పోయాడు. సూర్యుడు కాంతంతా కూడా వెలవెలపోయిందనమాట. మరి ఆ దేవి సూర్య కిరణాలు పైకి ప్రసరించలేకుండా అవి బాబాయ్ ఈవిడ ముందర నేను ప్రకాశించానంటే నాకే సిగ్గు చేయడం, తన తన కిరణాలని తనలోనే అణిచేసుకున్నాడు సూర్యుడు. అటువంటి నీ కిరీటం అందున్న చంద్రుడి చేత నీ హృదయంలోని తామర ముడుచుకొనకుండా వికాసం పొంది పెరుగుతుండగా దాన్ని ధరిస్తాను. అమ్మ మరి కిరీటంలో చంద్రుడు కూడా ఉన్నాడు కదా, ఆ చంద్రుడు వలన అమ్మ నీ ముఖ కమలం ఉంది చూసావా, ఎప్పుడు చక్క వికసించిన కమలంలాగే ఉంటుంది. నీ తామర ముఖం ముడుచుకోదు ఎప్పటికీ అంటున్నారండి. అంటే కవిత్వ పరంగా ఇక్కడ అమ్మ యొక్క సౌందర్యాన్ని స్వామి వారు వర్ణించారు. అంటే ఏంటి, అమ్మ అమ్మ శ్రీదేవి జగన్మాత సూర్యుడేమో అమ్మ ముఖాన్ని చూసి ధ్యానిస్తూ దేవి పాదను ఉన్నాడండి, ఇద్దరు ఆవిడ దగ్గరే ఉన్నారు. అసలు ముఖించడం ఏమిటి, ఉదయించడం ఏమిటి? కనుక అది ఒక కవిత చమత్కారంగా చక్కగా స్వామి వారు చెప్తూ రెండో దాంట్లో సముద్భూత స్థూల స్థనభరమురారు హసితం కటాక్ష కందర్పహస్మిత కదంబ జితి బపు హరస్య భ్రాంతి మనసి జన మనసి జనయామాస మదన భవత్యా ఏ భక్తాః పరిణతి రమీషామ్యమే. అంటే దేవి ఉపాసన మనం చేస్తుంటే సారూప్యం అనేటటువంటి ఫలితంగా వస్తుంది అని చెప్పడానికి శ్లోకం చెప్తాను. సారూప్యం మనకేంటంటే నాలుగు విధాల ముక్తి. ఒకటి సాలోక్యం, సాలోక్యం తర్వాతది సామీప్యం, తర్వాతది సాలోక్యం, తర్వాత సాయుక్యం. నాలుగు రకాల సాలోక్యం అంటే అదే లోకంలో ఉండడం. బాబుజీ మనకి ఇంకా సింపుల్ గా ఎలా చెప్పారు, ఒక బల్ల మీద రెండు గ్లాసులు ఉన్నాయి, ఒక గ్లాస్ లో పచ్చదారు ఉంది, ఒక గ్లాస్ లో నీళ్ళు ఉన్నాయి, అవి రెండు అలా పక్క పక్కనే ఎన్ని ఏళ్ళు పెట్టినా అది ఇది అవ్వదు కలదు. కానీ అవి ఎక్కడున్నాయి, సాలోక్యంలో ఉన్నాయి అంతే కదా. ఇది భగవంతుడు భగవంతుడే, అదేంటి జీవుడు జీవుడే అనేది ఏది ద్వైతం. అర్థమైందండి, ఈ ఈ యొక్క వీడు వీడే వాడు వాడే అన్నప్పుడు ద్వైతం వస్తుంది. వాళ్ళిద్దరూ అలా ఎంతకాలమైనా అదే లోకంలో ఉండొచ్చు సాలోక్యం, కానీ వాళ్ళిద్దరూ ఒకటి అవ్వరు. ఓకే, సామీప్యం దగ్గరికి పెట్టాం రెండు గ్లాసులు, రెండు దగ్గరికి పెట్టినా కూడా నేను స్వామివారి పాదసేవనే చేస్తానని ఆయన పాదాల దగ్గరే కూర్చొని కూర్చుని కూర్చుంటాం. అంత మాత్రాన వాళ్ళిద్దరూ ఒకటి అవుతామా, మన ఇద్దరం అవుతామా? అవుతాం. ఎలా చూద్దాం, నేను మీకు ఇదే చెప్తాను, నా దగ్గర ఉండి సేవ చేసుకోవడం అనే వారికి చాలా అర్థం ఉందమ్మా నా పాత్ర సార్. నా దగ్గర ఉండి అంటే శారీరకంగా అతని దగ్గర ఉండి పాదాలు నొక్కడం కాదు, అది బాబు ఎప్పుడు చెప్పేవాడు. నా పాదాలు విరగ విరగొట్టడం కాదయ్యా మీరు చేసే సేవ అన్నారు. కనుక పాదాల దగ్గర కూర్చుని నువ్వు ఎన్ని ఏళ్ళు చేసి అక్కడ కూర్చుని అక్కడే పుచ్చుకుంటూ అక్కడే పుచ్చుకుంటూ అక్కడ ఇష్టం ఏ పని అన్నా చేస్తూ అక్కడే ఉండు, కానీ నీ గుణాలు మారిన చెప్పు నువ్వు నువ్వే అంటే మనలో మార్పు రానంత వరకు మనం అక్కడ ఎన్ని ఏళ్ళు అక్కడ తపస్సే చేస్తూ కూర్చున్నా కూడా సామీప్యం దగ్గర ఉంటాం. కానీ ఒక తపం అది నిజమైనటువంటి గురుసేవ కాదు. మరి ఇంకా మూడవది ఏంటంటే అంటే ఈ గ్లాసులు రెండు దగ్గర పెట్టినా కూడా అవి ఒకటి అవ్వటం లేదు అని చెప్తున్నాం ఇక్కడ కూడా. మరి నెక్స్ట్ ఏంటి సారూప్యం. సారూప్యం అంటే ఏంటి, ఆ భగవంతుడిని తలుచుకుంటూ ఇక్కడ ధ్యానం చేసుకుంటుంటే నా మనసు నిండా భగవంతుడి యొక్క రూపం నిండిపోయింది, అది సారూప్యం. కానీ ఇది ఎంతసేపు ధ్యానం బయటికి రాగానే మళ్ళీ ఏమవుతోంది, నాకు నేనే ఆయనకి ఆయన కదా. మరి అంతేకాదు, కొంతమంది నేను దేవుణ్ణి అని ఇప్పుడు పౌండ్రక వాసుదేవుడు లాంటి వారు ఉన్నారనుకోండి, నేనే దేవుణ్ణని ఆయన చెక్కు చక్రాలు అవి పెట్టేసుకొని నామాలు పెట్టేసుకొని కృష్ణుడిలాగా తయారైన ఒక మనిషి ఉండేవాడు పౌండ్రక వాసుదేవుడు అని, అంత మాత్రాన్ని వాడు వాసుదేవుడు అయ్యాడా? కాదు కదా, రూపం మార్చుకున్నంత మాత్రాన. అందుకనే బాబుజీ మహారాజు వారు ఏమనేవారు, శంఖ చక్రాలు ముద్రించుకున్నంత మాత్రాన నువ్వు శ్రీ వైష్ణవుడు అవుతావా, శ్రీ వైష్ణవ హృదయం నీలోకి రావా, అప్పుడు నువ్వు శ్రీ వైష్ణవుడు అనేవారు. కనుక ఇక్కడ సారూప్యం కూడా సరిపోదు అంతేనా. కానీ ఇప్పుడు ఈ నీళ్ళని తీసుకెళ్లి పంచదారులో వేశాం, లేదు పంచదారుని తీసుకొచ్చి నీళ్ళల్లో వేశాం, బాగా కలిపాం, కలిపేసరికి
వైరాగ్యం అనే చక్కగా ఒక చర్చతో గడితో బాగా కలిపి 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 ధ్యానానికి గురి పెడితే అప్పుడు ఏమవుతుందండి, ఆ ధ్యానం ద్వారా మనలో చర్చలతో ఉడికిపోతుంది, ఆది అయిపోతుంది. ఏమిటి మిగులుతుంది? గురు తత్వం మిగులుతుంది. ఇది సాయుధ్యం. ఇప్పుడు రెండు నీళ్లు ఎదురు వస్తాయో అందులోకి పోయాం, పదార్థంలోకి పోయాం. కనుక ఇది సాయుధ్యం. కనుక సారూప్యం చెప్పినంత మాత్రాన ఫలితం రావచ్చు. చేస్తే మనకి ఫలితాలు రావా? వస్తాయి. కానీ ఏ ఫలితాలు వస్తాయి? ఆ పైన ఆవరణలో ఉన్నటువంటి ఆ అనిమానమ గరిమ మహిమ ఈ శక్తులన్నీ ఉంటాయి చూసారా, వసిన్యాది దేవతలు కాకుండాను బయట ఉండే దేవతలు వాళ్ళందరూ వచ్చి నీకు ఇది కావాలంటే ఇస్తాను, నీకు అది కావాలంటే ఇస్తాను, ఇది తీసుకో అది తీసుకో, మనం అడిగిన అడగకపోయినా ఇస్తూ ఉంటారు. మనకు బోల్డ్ బట్టలు వస్తూ ఉంటాయి, బోల్డ్ నగలు వస్తూ ఉంటాయి. ఏమండి, మన ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉంటాయి, భోజనానికి దేనికి లోటు ఉండదు. ఇంకా కొంచెం దూరం వెళ్తే వసిష్ఠ సిద్ధి, ఈశ్వర సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, భక్తి సిద్ధి, సిద్ధి ఇవన్నీ వచ్చేస్తాయి. ఈ సిద్ధులు అంటే ఈశ్వర సిద్ధి అంటే నేను ఏమనుకుంటే అది అయిపోతుంది. అది నిజంగా మనం సాధనలో ఒక దిశ వరకు వచ్చామన్నప్పుడు మనం కొంత పొరపాటుని మనం ఏదైనా అనుకున్నా సరే అది అవుతుంది. అందుకని అనుకోకుండా ఉంటున్నాను. అలాగే వశీకారం మనం చూసి ప్రజలు వశీకార వృత్తులు అయిపోతారు. ఇవన్నీ సిద్ధులు. ఈ సిద్ధుల వల్ల మనకు ఉపయోగం కంటే ప్రమాదం ఎక్కువ. ఇవన్నీ వస్తాయి. ఇవి కావాలా నీకు, నేను కావాలా, నేను కావాలంటే అని చెప్తున్నా. కనుక అమ్మా నిన్ను ఉపాసించిన మన్మధుడేమో సారూప్య రూపమైన ఫలమును పొందాడు. అంటే ఏంటి? ఉన్నతములైన స్థలములు బరువును భరించుతున్న నీ ఉప్పు ఉరస్థలమును, సుందరమైన నీ చిరునవ్వును, కడిమి పువ్వుల కెంపు ఛాయగల నీ శరీరమును, కడగట్టి చూపులు ఎందు అనురాగము వహించి పరమశివుని మనస్సులోనే తాను నీ రూపముతో నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు. చూడండి, మొదటిసారి మన్మధుడు శివుడి యొక్క ఆ తపస్సుని భంగం భంగం చేసిన వాడు అయినప్పుడు శివుడు ఆయనని దగ్ధం చేసి సొంతనం దివ్య నేత్రంతో చేసేసాక అప్పుడు ఈ రతిదేవి వెళ్ళి ఆవిడ మొరపెట్టుకుంది. అమ్మా నా భర్తను బతికించవా, భర్తను బతికించవా అంటే సరే నీ భర్తను బతికిస్తాను, నా యొక్క రూపాన్ని బతికిస్తాను. చూడండి అమ్మ ఎంత మంచిది. కొడుకు ఎన్ని తప్పులు చేసినా తల్లిని ఎందుకోవడండి అలా భరిస్తారు? నాకేస్తున్నారు, నేను చూస్తున్నా, లోకల్లో కూడా చూస్తున్నాను కదా. వాడు తప్పటాకు వచ్చినా, ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా, ఒక్క తమ్మిడి ఇంటికి పట్టురాకపోయినా, ఆ పిల్లాన్ని నెత్తి మీద పెట్టుకొని వాడికి తిండి పెట్టేటటువంటి తల్లిని ఎంతమందినో చూశాను. అది మరి అది తల్లి ఇలా ఇహలోకంలో ఉండే తల్లి ఎలా ఉంటే పరలో మరి జగత్ అంతటి తల్లి అయినటువంటి అమ్మ ఎలా ఉండాలండి? ఆవిడ ప్రేమను ఎవరు ఊహించగలరు? ఏనాటికైనా నా బిడ్డ మారకపోతాడా? మారుతాడు. మన బిడ్డలు మారడండో, మన కర్మపుత్రులు ఉన్నారు చూసారా, వాడు మారు, వాడు మారుతారనుకోవడం శుద్ధాభివేకం. వాళ్ళని కూడా మార్చగలిగింది అమ్మే, ఆవిడ మార్చాల్సిందే. కానీ జగన్మాత మట్టుకు ఎవరినైనా మార్చగలదు అనే విషయం మనం ఇప్పుడు ఇక్కడ చదువుకున్నాం చూడండి. ఏదైతే 97వ శ్లోకం, 97 కాదు 57
ఇంకా చెప్తా ఒక్క నిమిషం. అది 57వ శ్లోకం కరెక్ట్. శ్లోకంలో స్వామివారు ఏం చెప్పారంటే, నేనేమో అమ్మా నేను చాలా దూరంగా ఏమిటా దూరం, నిన్ను స్మరించకుండా నేను అనేక తప్పులు చేస్తూ నీ యొక్క ఉపాసనకి దూరంగా నేను ఉంటున్నాను, కనుక నేను నీకు చాలా దూరంగా ఉన్నాను, కానీ నేను నిన్నేమో శ్రద్ధగా కూడా ఉపాసన చేయటం లేదు, అసలు చేయటం లేదమ్మా, కానీ నీ దృష్టి ఉంది చూసావా, నేను ఎక్కడన్నా కూడా నీ దృష్టి నన్ను చేరుకోగలదు, కనుక నీ దృష్టిని నా మీద నేను తీరుగా, నేను ఎంతో దూరంలో ఉన్నాను నీకు. దూరం అంటే ఏంటి ఇక్కడ, నిన్ను తలచకుండా అంటే ఏంటి, ఇది మనసులో ఒక రకమైనటువంటి మనకి దాన్ని ఏమంటారంటే ఒక ఆవేదన కాదు. మనం ఒక తప్పు చేసామనుకోండి, ఆ తప్పును గ్రహించి మళ్ళీ పశ్చాత్తాపం నాలో కలిగిందమ్మా, నన్ను క్షమించమ్మా, నేను ఇంత దూరంగా ఉన్నాను అని నన్ను వదిలేదు, ఎందుకంటే నీ దయ వనేవా హన్యేవా, చంద్రుడు ఎలాగైతే వనంలోనూ పెద్ద పెద్ద భవనాల మీద కూడా తన యొక్క వెన్నెలను వర్షిస్తాడో, నువ్వు కూడా నీ దయను అలా వర్షించగలవమ్మా, అందుకని దయ ఉంచి నా మీద నీ దయని చూపమ్మా అని అక్కడ కోరుకున్నామండి. కనుక ఇక్కడ ఏంటన్నమాట, ఈ అమ్మ యొక్క దయ ఎటువంటిది అంటే, ఎప్పుడైతే రతీదేవ అలా వచ్చి ప్రార్థించిందో ఆ మన్మధుడికి తన శరీరాన్నే ఇచ్చేసింది. అంటే ఏంటి, చక్కటి చిరునవ్వు, అంతేకాదు తన యొక్క శరీరం రంగు, తన యొక్క బాణాలు, తన యొక్క విల్లు అన్నీ తననే ఇచ్చేసిందండి ఆవిడ. అవుతి శరీరం బయట వాడికి కనపడదు, నీకే కనపడుతుంది ఆయన శరీరం, కనిపించకపోయినా మనసును మధిస్తాడు, అందుకే మన్మధుడు. దేంతో మధిస్తాడు, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే బాణాలు ఇచ్చేసింది ఆవిడ. పంచతన్మాత్ర సాయకా అన్నాడు, పంచతన్మాత్రలే ఆవిడ బాణాలు, ఆ బాణాలని వీడికిచ్చింది. ఇప్పుడు మన్మధుడు మన మీదకు విజృంభిస్తాడు అంటే వాడు ఎవరి ధైర్యం చూసుకొని విజృంభిస్తున్నాడండి, అమ్మ మా అమ్మ నా వెనకాలండి, వారు లేకపోతే సృష్టి లేదు, అందుకని అమ్మ వారికి ఆ శక్తినిచ్చింది అని గ్రహించాలి మనం. అంతేకాదు మన్మధుడు అంటే దేవిని సూచిస్తుంది, ఈ సౌందర్య దహనలో మొత్తం గురించి చెప్పుకున్నాం మనం, దేనిని సూచిస్తుంది, సౌందర్యాన్ని సూచిస్తుంది, అందాన్ని సూచిస్తుంది మన్మథ అనే శబ్దం. ఏదైనా ఒక అందంగా ఉందంటే అది మన మనస్సును మధిస్తుంది కదండి, అదే మన్మథుడు. కనుక వీడేం చేశాక అమ్మవారు నాకు ఇంత సౌందర్యాన్ని ఇచ్చింది, మనం చదివాం ఇందాక చదివిన శ్లోకంలో కూడా వచ్చింది కదా, అమ్మ అమ్మ ఇచ్చిన దివ్య సౌందర్యంతో ఆ పశుపతి మీదకే ఆయన యుద్ధానికి మళ్ళీ వెళ్ళాడు, వెళ్ళేసరికి పశుపతి రథం అవని రథం, అందుకని ఆయన రథానికి ఎప్పుడు త్రిపురాసురుని సంహరించినప్పుడు ఆయన మారిన రథం ఆ రథం అవని, అంటే పుణ్య అనే రథానికి ఆయన వెళ్ళాడని చెప్తున్నా. ఆ రథానికి రెండు చక్రాలే ఉన్నాయి, నేను 4 చక్రాలు పెట్టుకుని వెళ్తాను అని చెప్పి నాకు చదివాం కదా, మర్చిపోతే అలాగా ఆ 4 చక్రాలు ఏంటి, అమ్మ తాతంతములు అనేటటువంటి 2 చక్రాలు సూర్యచంద్రులు, అమ్మ చెక్కిళ్లలో అవి 2 ప్రతిఫలించాయి, అద్దల్లాంటి చెక్కిళ్లలో అమ్మ పెట్టి
అనుకున్నా జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉందా అండి? కనుక ఇక్కడ పరమశివుడిలోనే పరమశివుడితో యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఈసారి నెక్కేశాడు. ఎలా నెక్కాడు? తనకొప్పది కాదు, అమ్మ తన శక్తిని అక్కడ పెట్టింది, తన చూపుని వాడికి ఇచ్చింది, తన దృష్టిని ఇచ్చింది. అర్జునుడు భగవంతుడి యొక్క విశ్వరూపం చూశాడంట. అర్జునుడు గొప్ప కాదే, అది ఆయన ఇచ్చినటువంటి ఆయన చక్షువులు ఇచ్చాడు, దివ్య చక్షువులు. తన యొక్క కళ్ళతో ఇప్పుడు మనం అంటాం చూడండి, కావాలి చంద్రుడు అంబ అని అంత లోకంలో ఒక మాట ఉంది. మనందరికీ నచ్చకపోవచ్చు అమ్మాయి, కానీ ఆ పెళ్లి చూసుకున్న అబ్బాయికి ఆ అమ్మాయి చాలా నచ్చచ్చు. నా కళ్ళతో మీరు చూడండి అంటారు, అవునా కాదా? నా కళ్ళతో మీరు చూస్తే దాంట్లో అందరికీ కనపడుతుంది అంటాడు. అవును కదా మరి? అలాగే ఈ విశ్వం అంతా నేనే నిండున్నానని చెప్తున్నా కూడా, పదవ అధ్యాయంలో భగవంతుడు మొత్తం ఏ టు జడ్ అన్ని చెప్పి నేను ఇందులో ఉన్నాను, అందులో ఉన్నాను, నేను ఇది అది అది అన్ని అన్నాక ఇంటికి అసలు మీ విశ్వరూపం అంటే పదకొండో అధ్యాయం వచ్చేసరికి నాకు చూపెట్టవా? మాద అనుగ్రహాయ పరమం అనుకుంది, నా మీద అనుగ్రహించి ఒకసారి చూపెట్టవా అంటే ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? అర్జునుడు ఎవరో కాదండి మనమే. నీకు అర్థమవుతోందా? విభూతి యోగంలో నేను ప్రతి దాంట్లోనూ ఉన్నానని చెప్పుకొచ్చాను. అసలు ప్రపంచంలో ఏది చూస్తావో అదంతా నేనే అని కూడా చెప్పాడు. అయినా ఇంకా నమ్మకం కలగలేదు మనకి. నేను కళ్ళతో చూడాలన్నాడు. కళ్ళతో చూడాలంటే సరే, కళ్ళతో చూడాలంటే నీ చర్మచక్షువులతో చూడలేవు నాయన. అది చర్మచక్షువులకి కనిపించేది కాదు, ఇది జ్ఞానచక్షువుకే కనిపిస్తుంది. ఆ జ్ఞానచక్షువు నీకు లేదు అని కూడా చెప్పేశాడు. అర్జునుడు మహా జ్ఞానం అయిపోయాడని మనం అనుకోలేదు. అర్జునుడి యొక్క అదృష్టం వలన ఆయనకి ఇక్కడ ఆయన చేత యుద్ధం చేయించడానికి భగవంతుడు భగవద్గీతని ఆ అర్జునుడిని ఒక దూరగా చేసుకొని మనందరి కోసం ఉపదేశం చేశాడు. మనందరికీ లోకానికి అంతటికీ దుఃఖం గీతామృతం మహత్ మహత్తరమైనటువంటి గీతామృతాన్ని సుధీ మంచి బుద్ధి ఆత్మబుద్ధి నేను తరించాలి అనుకునే బుద్ధి కలవారందరికీ అందరూ కూడా ఈ గీతామృతాన్ని తాగడానికి అర్హులు భోక్తలు. ఈ అర్జునుడు కొంచెం చేతు రావడానికి ఆ బిడ్డని ఆ తల్లి ఆవు దగ్గర పంపిస్తారు చూడండి. అలా వచ్చినటువంటి వాడు పార్థుడు, పార్థో మత్స సుధీర్ భోక్త మరి దోక్త గోపాలనంద. ఎవరు ఆ పాలు పితికిన వాడు? గోపాలనంద. ఏంటా పాలు? జ్ఞానామృత క్షీరాలు. ఇంతటి మహత్తరమైనటువంటి జ్ఞాన క్షీరాల్ని అందించాడండి. అంటే ఇదంతా మన కళ్ళతో చూస్తున్నావా అంటే ఏది మన కళ్ళకి కనిపించేది? మాతాజీ అంటూ ఉంటారు చూడండి, మన కళ్ళు మన కంటి లోపల ఏముందో మనకు కనిపిస్తుందా? మరి ఇంకా అంతర్ముఖ సమారాధ్య అంటే మనం కళ్ళులా తిప్పుకొని చూస్తే నాకు కనబడుతుందా అండి? కాదు. మనస్సు అంతర్ముఖం అవ్వాలి. ఆ మనస్సు అంతర్ముఖం అవ్వాలని ఏ ఉపనిషత్తు చెప్పినా అదే చెప్తాం, కఠోపనిషత్తు చెప్పినా అదే చెప్తాం, ఏ ఉపనిషత్తు చెప్పినా అదే చెప్తాం. నువ్వు లోపలికి వెళ్తేనే కానీ నీకేమి దొరకదబ్బాయి. పైన ఉంటే నత్తగులము చెత్త చెదారు ఇవే దొరుకుతాయి అని చెప్పేశారు. కనుక ఇక్కడ మన్మథుడు ఏదో సాధించేశాడు, మన్మథుడు శివుడిని జయించేశాడు అని అనుకుంటున్నామేమో.
పిచ్చివాళ్ళు అన్నారా, మన్మధుడు ఎవడు జయించడానికి నన్ను? ఆ జగన్నాథ తన యొక్క దివ్యత్వాన్ని అనేది మనలో అమ్మ జ్ఞానబుద్ధిని కలిగించింది. ఆ జ్ఞానబుద్ధి చేత మనం శివుణ్ణి జయించచ్చు. అంతేనంటారా? అంతేగాని నేను ఈ సేవలు చేసేస్తాను, నేను ఇంత బాగా వండగలను, నేను ఇంత బాగా తొడవగలను, నేను ఇంత బాగా బట్టలతో వచ్చి పెట్టగలను అమ్మకి అని చెప్పి అనుకున్నంత మాత్రాన అమ్మ బాగున్న అమ్మని జయించేయగలమంటారా? కాదు. అమ్మ చెప్పినది ఏదైతే ఉన్నదో, అమ్మ స్వరూపాన్ని మనం పొందినప్పుడు ఆ స్వరూపానికి దాసోహం అంటాడు ఎవరు? పరమేశ్వరుడు, గురుదేవుడు. అంతేగాని పై పై పూటలకి ఎప్పుడు భగవంతుడు దొరకడు. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. కనుక నీ శరీరం అమ్మ పరమశివుడి మనసులోనే తాను పైపించి మన్మధుడు ఏం చేస్తాడ? శివుడి ముందుకు వెళ్ళి అమ్మవార్ల పోజు కొడుతున్నాడు. అమ్మవార్ల పోజు కొడుతున్నాడు. ఓ రూపం వచ్చిందా? ఆహా, నేను బట్టలు కట్టేసుకొని చక్కగా పెద్ద ముడేసేసుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టేసుకొని ఇవన్నీ చేసేసుకొని నేను అమ్మవారిని అన్నంత మాత్రం అయిపోతానండి? అవ్వంగా. కనుక ఈ మన్మధుడు కూడా అదే చేస్తున్నట్ట. అమ్మా, నీ శక్తి అంతా తనలో పెట్టుకుని అయ్యవారి ముందరికి వెళ్ళి అబ్బబ్బబ్బబ్బ నేను ఈ శివుడిని జయించేస్తాను, అబ్బబ్బా నేను ఈ శివుడిని జయించేస్తాను అనుకుంటున్నట్ట. కనుక నీ భక్తుల అందరిలోనూ కూడా ఇలాంటి పరిణామం ఉంటుంది కదా. చూడండి, మన కోసం చెప్తారా, ఎవరి కోసం చెప్తున్నారండి? పరమశివుడిని మనసులోనే తాను ఈ రూపము నీవు అనే భ్రాంతిని కలిగిస్తున్నాడు. అమ్మాదేవి, అమ్మా తల్లి, నీ భక్తులందరికీ పరిణామం ఇటువంటిదే కదా. అంటే నీ భక్తులందరూ కూడా సారూప్య రూపమైన ఫలము కలుగుతున్నాడు. అంటే ఏంటన్నమాట, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంకో ఒకటి మీ అందరికీ తెలుసు, ఈ విగ్రహాన్ని చూసి అందరూ ఆవిడ అనుకుంటూ ఉంటారని. అడుగుతున్నంత మాత్రాన అయిపోతారండి వీళ్ళు. ఈ విగ్రహాన్ని చూసి అందరూ ఆ విగ్రహం అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన అయిపోతానా? అవు, అసలు అనవసరం. ఆ రూపం మనకి అక్కర్లేదు. నేను గత పౌండ్రిక వాసుదేవుడి గురించి చెప్పాను కదా, పౌండ్రిక వాసుదేవుడు ఏమయ్యాడు? కృష్ణుడి చేతిలో వచ్చాడు అండి. కనుక ఈ సారూప్యం అనేటువంటిది మనకు అనవసరం. సారూప్యం పెద్ద ఏంటి, మన పాత మన బాబుజీకి చాలా ఇష్టం. కలయమే నెల్లబూతి పూసిన పెద్ద పేరటి వేషము మార్చిన పెక్కు గ్రంథాలు తానైన లాభమే ఎందుకే జీ జన్మ విజయ నీవింత కరుణమాలి తడవేలా చేసేదవి ఎందుకే? పెద్ద పేరంది వేషం మార్చేసినంత మాత్రాన మనం ముక్తి, మనం దేవుళ్ళు అయిపోగలవా అండి? అవ్వం. దేవతా లక్షణాలు మనలోకి రావాలి. దేవుళ్ళు ఏముందో మన లోపలికి తెచ్చుకోవాలి. దేవుళ్ళు ఏది లేదో అది మనం తీసేసుకోవాలి. అప్పుడు కానీ మనకి ఆ దేవతా లక్షణాలన్నీ ఏవి రావు. కనుక అమ్మ కానీ నువ్వు ఏది కావాలంటే అది ఇస్తావు కాబట్టి. అందుకనే చూడండి, మొన్న కూడా మనం చెప్పుకున్నాం, వరలక్ష్మి వద్ద వచ్చిందంటే పూజ చేసేది అమ్మవారితో. అమ్మవారిని ఏదో కొబ్బరికాయ పెట్టి చెప్పు మీద కొబ్బరికాయ పెట్టి అమ్మవారిని ఏదో ఒకరి కలిసం పెట్టి అన్ని తయారు చేసి నాలుగు మనకున్న నగలే ఓ నాలుగు అక్కడ పెట్టచ్చు. తయారవుతా అండి, అబ్బా పెద్ద పట్టు చీర తీస్తావు. కొత్తది అవుతే కొత్తది, లేదు అంటే పాత వాటిలో ఉన్న దాంట్లో కొత్తది తీసుకొని చక్కగా లాకర్లో వచ్చి నగలండి. అంటే మన ఆశ్రమంలో ఇంకా అలా చేతుల్లో వెళ్ళండి, కానీ ఏదో కొంచెం పెట్టుకుంటారు లేదు పాదండి. కానీ బయట ప్రపంచంలో చూస్తుంటాం, అమ్మో లాకర్లో వచ్చి మొత్తం నగలన్నీ తీసుకొని మీ ఇవాళ మరి లక్ష్మీ వ్రతం కదా ఇవన్నీ పెట్టుకోవాలి అని చక్కగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నగలు దిగేసుకొని వడ్డానాలు పెట్టేసుకొని పసుపులు రాసేసుకొని పారాలు పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు వేసేసుకొని పెద్ద బొట్టు పెట్టేసుకొని వచ్చేస్తారండి. ఇప్పుడు అమ్మవారు ఇస్తాయంటే అంత ఓకే చెప్పండి, కానీ అమ్మవారు ఆత్మరూపం కూడా ఇస్తుంది కావాలండి. ఇష్టం మీకు నచ్చిన రూపం కావాలా తీసుకోండి, ఇవన్నీ తీసుకోండి. కానీ నువ్వే కావాలంటే ఏం చేస్తున్నావు అంతే, నువ్వేనే కనుక ఆమె దైవత ఆ దేవి రూపాన్ని పొందొచ్చు, కానీ రూపం మాత్రం మార్చినట్టు చాలదు అమ్మా. నీ సాహిత్యం ఉంటే మాకు కావాలి అని అడుగుదామండి మనం. మరి ఈ మూడవ శ్లోకం ఉంది చూసారా, ఇది అసలు మెయిన్ ఈ ప్రక్షిప్త శ్లోకాల్లో ఈ మూడవ శ్లోకం. ఇదే నిత్యస్మిరే నిరవధికుడే నీతి నిపుణే నిరాధార జ్ఞాని నియమ పరచిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంత స్థితి పదే నిరాతంకే నిత్యే నిగమయమదీయా స్థితి నిమా. అన్ని ఈవిడికి సంబోధనలే చేశారండి, 15 సంబోధనలు చేశారు. 15 నిధే నిత్యస్మిరే నిరవధికుడే నీతి నిపుణే నిరాధార జ్ఞానే నియమపరచిత్తైక నిలయే నియత్యా నిర్ముక్తే నిఖిల నిగమాంత స్థితి పదే నిరాతంకే నిత్యే. 16 24 తత్వాలు, 25 జీవుడు, 25 జ్ఞాత. కనుక అమ్మ నిత్య, మనకి ఇటువంటి 15 నామాలు మనకి లలితా సహస్రంలో ఉన్నాయి. నీతో మొదలయ్యేవి కాబట్టి నిర్మద, నిశ్చింత, నిరహంకార, నిర్మోహ, నిర్మమ, నిష్పాప, నిష్క్రోధ, నిర్లోభ, నిస్సంశయ, నిర్భవ, నిర్వికల్ప, నిరాబాధ, నిర్భేద, నిర్నాశ, నిష్క్రియ, నిష్పరిగ్రహ, నిస్థుల, నీలచితుర, నిరపాయ, నిరత్యయ ఇత్యా. ఇవన్నీ నీతో వచ్చే నామాలు. అదే విధంగా ఇక్కడ స్వామివారు కూడా ఈ నీతోనే వచ్చే నామాలనే ఇక్కడ ప్రక్షిప్తం చేశారు అని చెప్పి మహాత్ములు చెప్తున్నారన్నమాట. అంటే అమ్మా నిధి గురుపాద సన్నిధి నిజమైన పెన్నిధి స్థిరమైన సన్నిధి తరగని పెన్నిధి. ఆ నిధి నువ్వమ్మా, అన్ని నిధులకి నిధయే సర్వ విద్యానా, సర్వ విద్యలకు నిధిని నువ్వు, దక్షిణామూర్తి స్వరూపిణి నువ్వు. అమ్మ పేరులో ఉంది కదా దక్షిణామూర్తి రూపిణి అన్న మహా అన్న నామం కూడా ఉంది కదా. కనుక నిధయే సర్వ విద్యానా, విద్యలన్నిటికీ నిధి ఆవిడే, సకల భూలోక పరలోక నిధులకి కూడా నిధి ఆవిడే. నిత్యస్మేరే, నిత్య
లెక్క పెట్టగలవా? నిరవధికుడే, నీతి నిప్పుడే. నీతి అంటే ఏంటంటే ఒక నియమం, నీతి నియమం అంటాం చూడండి. ఈ ఈ సృష్టి అంతా కూడా ఒక నియతి ప్రకారం నడుస్తుంది కదా. ఒక సూర్యుడు తమ గోళాల్లో తిరుగుతున్నారు అంటే అది ఒక నియమం. ఆ నియమ బద్ధంగా అన్నిటినీ నియంత్రించే నియతి ఆవిడ. ఆ నీతిలో నిపుణురాలు అమ్మ. అటువంటి అమ్మ బొమ్మానము నిరాధార జ్ఞానే. ఆధార జ్ఞానం, నిరాధార జ్ఞానం, రెండు జ్ఞానాలు. ఆధార జ్ఞానం అంటే మన ఇంద్రియాలతో మనకి కనిపించి తెలుసుకునేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది ఆధార జ్ఞానం. నిరాధార జ్ఞానం అంటే అది దానికి అది అపరోక్షానుభూతి. అంటే ఏంటి? అది బ్రహ్మానందానుభూతి, అపరోక్షానుభూతి. అక్షములు అంటే ఇంద్రియాలు కదా. ఈ అక్షములు కంటికి కనిపించేది, ఇంద్రియాలకు అందేది కానిది ఏదైతే ఉందో అది అపరోక్షం. అపరోక్షమైనటువంటి అనుభూతిని ప్రసాదించే జ్ఞానాన్ని నువ్వు నిరాధార జ్ఞానే. అపరోక్ష జ్ఞానదాయకావ నమః. మన గురునామాల్లో ఉందా? మరి నియమపర చిత్తైక నిలయే. నేను ఏర్పరిచిన నియమాలకి వాటి ఎందు నువ్వు ఎంతో నిష్ఠగా ఉంటావమ్మా. అది మనం చూసాం కదా స్వామివారిలో. ఆ నవరాత్రులు ఆయనకి ఏంటంటే దీక్ష చేయవలసిన అవసరం. ఆయన దీక్షని ఎంత కఠినమైనటువంటి నియమాలతో చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు. మన నియమాలను సడలించుకున్నాం కానీ వారి నియమాలను వారు సడలించుకోలేదు. అది ఎందుకు? తన పిల్లలు లోకం అంతా బాగుండాలని వారు చేస్తున్నారు కాబట్టి. లోక కళ్యాణార్థం, విశ్వశాంతి అర్థం చేస్తున్నప్పుడు మరి ఎంత నియమం ఉండాలండి? అందుకనే వారు ఆ నియమాన్ని పెట్టుకుంటున్నారు. అసలు ఉల్లంఘించడం లేదు. నియమ పరచిత్తైక నిలయ. ఆ నియమాన్ని పాటిస్తూ త్వరతతో ఉపాసించే వారి మనసులే ముఖ్యం. అట్లాగా తనలాగా నియమాల్ని మనసులో దాల్చి సాధన చేస్తున్న వారి హృదయాలలో ఉంటా ఉన్నాను. అది ఎంత బాగుందో కదా. అటువంటి అటు అంత నియమనిష్టలతో ఎవరైతే సాధన చేస్తారో వారి హృదయాలలో అమ్మే ఉండి నడిపించుకుంటుందండి. అమ్మ నడిపించకపోతే మన నియమనిష్టలతో ఉండగలవా? మనకేంటండి, మనకేమి అసలు మనకేదైనా ఉందా? మనకు ఒక భయం భక్తి ఉందా? ఏదే మరి అమ్మ అటువంటిది కనుక నియత్యా నిర్ముక్తే. నియతి అంటే మళ్ళీ ఇక్కడ ఏం చెప్పుకున్నా, నియతి అంటే ఒక రూల్, ఒక రూల్స్ పెట్టి. కానీ ఆడినటువంటిదండి ఈ రూల్స్ అన్నిటికి, ఈ ప్రపంచాన్ని అంతటినీ శాసించేటటువంటిది ఆవిడే. కానీ ఆవిడ శాసిస్తాయా ఈ నియమాలు? సర్వానుబంధ శాసన. అమ్మ నామాల్లో సర్వానుల్లంఘ్య శాసన. ఏ శాసనాలు ఆవిడ దగ్గర పనిచేయవు. మనం చెప్పుకున్నాం, ఒక చెక్ పోస్ట్ దగ్గరే ఒక ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ ఎమ్మెల్యేవో ఎంపీవో ఎవడో ఒకడు వెళ్తూ ఉంటే వాళ్ళకి అక్కడ స్టాప్ చేయక్కర్లేదు. రెడ్ లైట్ ఉంటే వాళ్ళు ఆగక్కర్లేదు. అంటే వాళ్ళే పెట్టారు రూల్స్. కానీ ఆ పెట్టిన రూల్స్ వాళ్ళకి అక్కడ అప్లై చేయటం లేదు. ఎందుకు?
Shanti, 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 Hari.